ఓం శాంతి సిస్టర్. మనం గతంలో తెలుసుకున్నాం ఈ సోల్ కాన్షియస్ లో భాగంగా ఈ బుద్ధి గురించి మాట్లాడుతూ సైకలాజికల్ బ్లాకేజెస్ అంటే ఏంటి, డెసిషన్స్ తీసుకునేటప్పుడు అవి ఎలా అడ్డుపడతాయి, వాటిని మనము ఓవర్కమ్ చేయడానికి బ్యాలెన్స్డ్ థింకింగ్ అనేది ఎలాగ అప్లై చేయాలి అనే విషయాన్ని మీరు ప్రస్తావించారు. దాని గురించి ఇంకొంచెం డీటెయిల్ గా చెప్తారా?
బ్యాలెన్స్ థింకింగ్, థింకింగ్ అనేది ప్రాసెస్ మనకు యాక్చువల్ గా ఇది మనసులో నడిచేదన్నమాట. మనసు అనేది మనకు ఆలోచన శక్తి అని చెప్పుకుంటున్నాం. అయితే మనసులో ఉత్పన్నమయ్యేటువంటి ఆలోచనలు ఏ రకమైన ఆలోచనలైనా చేయొచ్చు. మనసును మనం చిన్న పిల్లవాడితోటి పోలుస్తాము, కోతితోటి పోలుస్తూ ఉంటాము, అదుపులేని గుర్రం లాగా పోలుస్తూ ఉన్నాం. ఐ మీన్స్ టూ మైండ్స్ అని చెప్తూ ఉంటారు. అంటే నేను అన్నప్పుడు రెండు మనసులు లేవు మనకి, ఒకటే మనసు ఉంది. కానీ మనసు ఎప్పుడు ఏం చేస్తుంది, ఒక పని చెయ్యాలి అన్నప్పుడు చెయ్యాలా వద్దా అని రెండు విధాల ఆలోచనలు వస్తుంటాయి దాంట్లో. బట్ ఫైనల్ కంక్లూజన్ అనేది డెసిషన్ చేయాల్సింది మన మైండ్ కాదనమాట. ఆ ఫంక్షన్ అనేది మన ఇంటెలెక్ట్, బుద్ధి చేస్తుంది. సో అలాంటప్పుడు ప్రతి విషయంలోనూ ఎక్కడ ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలి అనే దానికి డెసిషన్ అనేది తీసుకోవాల్సిన జడ్జ్మెంట్ పవర్ అనేది పవర్ టు డిసర్న్ అని చెప్పుకుంటాము, పవర్ టు డిస్క్రిమినేట్ అని చెప్తూ ఉంటాము. ఇది మన ఇంటెలెక్ట్ చేసేటువంటి పని అనమాట. సో ఈ బ్యాలెన్స్ అనేది చేయడాని కోసం ఇది యాక్టివిటీ మన ఆలోచనతో పాటుగా బ్రెయిన్ తోటి కూడా మనకి దీని యొక్క సంబంధం జోడించి ఉంటుంది అనమాట. అందుకోసం చాలా వరకు ఏమనుకుంటాం మనము అంటే ఆలోచన అంటేనే బ్రెయిన్ ద్వారా అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ ఆలోచనలు బ్రెయిన్లో ఉత్పన్నం కావట్లేదు, మనసులో ఉత్పన్నమవుతున్నాయి. కానీ ఆ మనసులో ఉత్పన్నమయ్యేటువంటి ఆలోచన తరంగాల కారణం చేత మన బ్రెయిన్ లో ఒక వేవ్ లెన్స్ అనేది మనకు ఉత్పన్నమవుతూ ఉన్నాయన్నమాట. కానీ బ్రెయిన్ యాజ్ ఇట్ ఈస్ గా ఆలోచనలను ఉత్పన్నం స్వతహాగా బ్రెయిన్ ఉత్పన్నం చేయడం అన్నమాట. సో మనసులో వచ్చే ఆలోచనలు ఉత్పన్నమవుతూ ఉన్నప్పుడు బ్రెయిన్ ద్వారా ఏవైతే వేవ్ లెన్స్ అని కూడా మనం చెప్పుకున్నాం, ఆల్ఫా బీటా బీటా డెల్టా వేవ్స్ అనమాట. సో ఇవి బ్రెయిన్ అనేది కూడా ఇలా టూ హెమిస్ఫియర్స్ ఉంటాయండి. అందులో ఒకటి రైట్ హెమిస్ఫియర్, లెఫ్ట్ హెమిస్ఫియర్, ఒకటే ఉంది మనకి బ్రెయిన్. రైట్ హెమిస్ఫియర్, రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ అలాగా మనం వాడుతూ ఉండొచ్చు ఆ పదాలు. కానీ బస్ బ్రెయిన్ ఇస్ వన్ సింగిల్ అనమాట పీస్. బట్ దాంట్లో మనకు ఫంక్షనింగ్ అనేది ఎలా ఉంటుంది, దేనిపైన డిసైడ్ అయి ఉంటుంది అని అంటే మన మనసులో వచ్చేటువంటి ఆలోచనల యొక్క క్వాలిటీ ఏదైతే ఉంటుందో ఆ క్వాలిటీ కారణం చేత మన అయితే రైట్ హెమిస్ఫియర్ యాక్టివ్ గా ఉంటుంది లేదంటే లెఫ్ట్ హెమిస్ఫియర్ యాక్టివ్ గా ఉంటుంది అనమాట. సో ఈ రైట్ హెమిస్ఫియర్ అనేది ఎప్పుడు యాక్టివేట్ అవుతూ ఉంటుంది మనలో అన్నప్పుడు, ఎక్కువగా మనలో సాఫ్ట్ ఫీలింగ్స్ ఎప్పుడైతే ఉంటాయో, ఫీలింగ్ బేస్డ్ థాట్స్ అనమాట. సో ఈ సాఫ్ట్ థింకింగ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఎక్కువ మటుకు మనకు రైట్ హెమిస్ఫియర్ చాలా యాక్టివ్ గా ఉంటుంది అనమాట. సో అంటే మనం ఎప్పుడు సాఫ్ట్ థింకింగ్ ఏ ఉంటుంది అని అంటే మన లెఫ్ట్ హెమిస్ఫియర్ ఇస్ డామెంట్. సో అలా ఎక్కువగా మనం హార్డ్ థింకింగ్ చేస్తూ ఉంటాం అనుకోండి, లాజికల్ థింకింగ్ అని. సో ఆ టైంలో మనకి ఎక్కువగా లెఫ్ట్ హెమిస్ఫియర్ చాలా యాక్టివ్ కండిషన్ లో ఉంటుంది, రైట్ ఇస్ ఇన్ డామినెంట్ కండిషన్ అనమాట.
సిస్టర్ మీరు ఇప్పుడు రైట్ హెమిస్ఫియర్ లెఫ్ట్ హెమిస్ఫియర్ అని చెప్పారు కదా, అంటే సాఫ్ట్ థింకింగ్ అండ్ హార్డ్ థింకింగ్, ఆ డిఫరెన్సియేషన్ ఎలాగ చేయగలుగుతాం మనం?
థింకింగ్ అనేది థాట్స్ యొక్క క్వాలిటీ అనేది చెప్పుకుంటూ వస్తున్నాం కదా. సో ఈ సాఫ్ట్ థింకింగ్ అనేది ఎక్కువగా ఏం చెప్తామనంటే ఫెమినైన్ థాట్స్ అంటారు. ఫెమినైన్ మీన్స్ ఎక్కువగా ఫీమేల్స్ లో, స్త్రీలలో ఉత్పన్నమయ్యేటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఎక్కువగా సాఫ్ట్ థాట్స్ అనమాట. నెక్స్ట్ మనకు హార్డ్ ఫీలింగ్స్ అనేది ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా మాస్కులైన్ అంటే మేల్స్ లో ఎక్కువగా ఉత్పన్నమయ్యేటువంటి కంపారిటివ్లీ స్త్రీలతో పోల్చినట్టయితే అవి ఎలా ఉంటాయంటే ఎక్కువగా లాజికల్ గా అనమాట, రేషనల్ థింకింగ్ అని చెప్పుకోవచ్చు. తర్వాత సో కరేజియస్ థాట్స్ ఉంటాయన్నమాట ఎక్కువ మటుకు. సో మాస్కులైన్ లో ఈ విధంగా వర్బల్ ఎక్కువగా, వర్బల్ గా ఉంటాయి ఈ థాట్స్, ఎక్కువగా హార్డ్ థింకింగ్ అని చెప్తూ ఉంటాం. ఇలాంటి ఆలోచనలు వస్తున్నప్పుడు మనకి లెఫ్ట్ హెమిస్ఫియర్ యాక్టివ్ గా ఉంటుంది అనమాట. ఏ రకమైన ఆలోచన
అంటే మీరు ఇప్పుడు ఫెమినైన్ థింకింగ్ అండ్ మాస్కులైన్ థింకింగ్ అని చెప్పారు కదా థాట్స్, అంటే ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ ఇట్ ఈస్ కామన్ కదా, అంటే కామన్
ఎవ్రీ సోల్ కెన్ క్రియేట్. అంటే ఇది ఆలోచనలు మనకు బ్రెయిన్ క్రియేట్ చేయట్లేదు, ఇట్స్ బ్రెయిన్ ఇస్ బేస్డ్ అపాన్ ద జెండర్ అగైన్ అనమాట. బట్ ఇక్కడ థాట్స్ ఉత్పన్నమవుతున్నాయి మన ఆత్మలోనే. ఆత్మలో రెండు రకాల ఆలోచనలు ఉన్నాయి, కానీ మనం వీటిని బ్యాలెన్స్డ్ గా ఉపయోగించాలి అని చెప్పుకున్నాం అనమాట. సో బ్యాలెన్స్డ్ గా ఉపయోగించుకోవాలి అన్నప్పుడు మనకు ఎలా తెలుస్తుంది అని మీకు ఆలోచన రావచ్చు అలాగా.
అంటే లెఫ్ట్ హెమిస్ఫియర్ లో ఆలోచిస్తున్నామా, రైట్ హెమిస్ఫియర్ లో ఆలోచిస్తున్నాం అన్న సాధారణమైన విషయం, ఏది యాక్టివ్ గా ఉందన్న విషయం మనకి ఎలా
తెలుస్తుంది, ఫంక్షనింగ్ అనేది మనం ఎలాగ డిస్క్రిమినేట్ చేయగలుగుతాం దాన్ని అనేది, తేడా అనేది మనకు తెలియడం అనేది ఇదే క్వశ్చన్ అండి. నేను ఒకసారి ఇప్పుడు చదివాను, ఒక డాక్టర్ కి ఎవరు అడిగారనమాట ఒక ప్రశ్న ఇంటర్వ్యూలో, ఏంటంటే ఎక్కువ మటుకు ఏదైనా మనం ఒక లిఫ్ట్ బరువు లేపాలి అని అంటే ఏ చేయి యూజ్ చేస్తుంటాము?
రైట్
రైట్ హ్యాండ్ కదా, ఎక్కువ మటుకు బరువు అనేది లేపాలి ఒక వెయిట్ లిఫ్ట్ చేయాలంటే రైట్ హ్యాండ్ ఎక్కువగా యూజ్ చేస్తాం మనము. అయితే మరి లేడీస్ ఎప్పుడు చూసినా సరే వాళ్ళు పిల్లల్ని మాత్రం ఎత్తుకోవడానికి ఎటువైపు ఎత్తుకుంటుంటారు?
లెఫ్ట్
సైడ్ క్యారీ చేస్తుంటారు కదా. మరి పిల్లలు అన్నప్పుడు కూడా కాస్త వెయిటే కదండి, ఒక 4 kgs ఉండొచ్చు, 5 kgs. మరి అలాంటప్పుడు రైట్ హ్యాండ్ లో లిఫ్ట్ చేయాలి కదా, లెఫ్ట్ హ్యాండ్ ఎందుకు లిఫ్ట్ చేస్తున్నారండి అని అడిగారు అనమాట. చక్కటి ఆన్సర్ అనమాట డాక్టర్ గారు చెప్పింది, ఎంత చక్కగా రిలెవెంట్ గా ఉంది అంటే అక్కడ ఈ రైట్ హెమిస్ఫియర్ ఫంక్షనింగ్ గురించి. సో వారన్నారు అనమాట, అక్కడ తల్లి ఎప్పుడైతే వంగి బిడ్డని తను ఎత్తుకుంటుందో అక్కడ ఇది ఒక బరువు లేపుతున్నాను అనేటువంటి ఆలోచనతో ఎత్తుకోదు కదండి, అక్కడ నా బిడ్డ అనేటువంటి ఆ ఫీలింగ్స్ రావడం తోటి ఏమవుతుంది, సాఫ్ట్ ఫీలింగ్ అనమాట, కేర్ అండ్ కన్సర్న్ కదా. అక్కడ ప్రేమ, ఆప్యాయత, ఓర్పు, సహనం, అంకిత భావం ఇవన్నీ స్త్రీలలో మెజారిటీ ఉంటాయి అనుకున్నాం కదా. సో ఆ స్త్రీ యొక్క పాత్ర ఎప్పుడైతే తల్లిగా ఒక బిడ్డను లేపేటప్పుడు ఒక భారాన్ని మోస్తున్నాను అనేటువంటి భావనతో లేపదు బిడ్డను అనమాట, నేను నా పాపను ఎత్తుకుంటున్నాను నేను లేపాలి ఇప్పుడు అనేటువంటి ప్రేమ ఆప్యాయతతో ఎప్పుడైతే లేపుతారో అప్పుడు నేచురల్ గా రైట్ హెమిస్ఫియర్ అనేది యాక్టివ్ స్టేజ్ లో ఉంటుంది అనమాట. సో మనం రైట్ హెమిస్ఫియర్ యాక్టివ్ గా ఉన్నప్పుడు అప్పుడు మన లింగ్స్ అనేవి ఎక్కువగా కాళ్ళు చేతులు ఏ సైడ్ యాక్టివ్ అవుతూ ఉంటాయంటే నర్వస్ సిస్టమ్ లో క్రాస్ వేస్ అనమాట. మనకి రైట్ హెమిస్ఫియర్ యాక్టివ్ గా ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ లింగ్స్ అనమాట మనకి చెయ్యి కాళ్ళు ఇవి యాక్టివ్ గా ఉంటాయి. లెఫ్ట్ హెమిస్ఫియర్ యాక్టివ్ గా ఉన్నప్పుడు రైట్ హ్యాండ్ అండ్ రైట్ లెగ్స్ అనమాట ఇది యాక్టివ్ ఉంటాయి. సో ఇప్పుడు ఒక మదర్ నేను నా ప్రేమతోటి నా బిడ్డను ఎత్తుకోవాలనే ఫీలింగ్ తో వంగి ఆ పాపను ఎత్తుకుంటున్నప్పుడు ఆ సాఫ్ట్ థాట్స్ ఏవైతే ఫీలింగ్స్ వచ్చాయో మనకి ప్రేమ ఆప్యాయతతో కూడుకున్న ఆలోచనల్లో మన రైట్ బ్రెయిన్ యాక్టివ్ గా ఉంది కాబట్టి నేచురల్ గా అనమాట అక్కడ మన యొక్క లెఫ్ట్ సైడ్ హ్యాండ్ మనకి సో యాక్టివ్ అయిపోతుంది. అక్కడ నేచురల్ గా సిమ్టమ్ పోతుంది అనమాట, ఆ సైన్స్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతూ ఉంటుంది ఆ లింబ్స్ కి బ్రెయిన్ ద్వారా నర్వస్ సిస్టమ్ తోటి. సో అప్పుడు లెఫ్ట్ సైడ్ ఎత్తుకుంటారు వాళ్ళు అన్నయింది అనమాట. అలా ఇంకొకసారి కూడా ఒక ఘటన ఏంటి అంటే ఒక మహాన్ భావుడు ఒక కొండను ఎక్కుతూ ఉంటారు యాత్రలకు వెళ్తూ అలాగా కొండను ఎక్కుతూ ఉన్నప్పుడు తనకు కాస్త ఆయాసం వచ్చేసి ఆగి నిలబడి గమనిస్తూ ఉన్నాడు అనమాట వేరే వాళ్ళని కూడా ఎక్కుతున్న వాళ్ళకి. అప్పుడు ఆ ఎక్కుతున్న వాళ్ళలో ఒక చిన్న పాప కూడా ఉందండి దాంట్లో. ఆ పాప తాను ఎక్కడమే కాదు చక్కగా ఎక్కుతూ ఇంకా వాళ్ళ తమ్ముడిని కూడా మోసుకుంటూ ఎక్కుతుందంట అక్కడ తన సంఖలో ఎత్తుకుని అనమాట. అప్పుడు ఆయనకు ఆలోచన వచ్చింది, నా ఒక్కరిని నేను నడవడానికి ఎంత ఆయాసపడుతూ ఉంటే ఈ పాప ఎక్కుతోంది, ఎక్కుతూ కూడా వాళ్ళ తమ్ముడిని మోస్తుంది ఇంకొక బాబుని మోస్తుంది అని కాస్త దగ్గరికి పిలిచి ఆప్యాయతగా అడిగారనమాట. అమ్మా నీకు బరువు కావట్లేదా, నువ్వు ఇంత బరువు మోస్తున్నావు, నువ్వు ఒక్కదని ఎక్కడమే కాకుండా ఇంకా బరువు మోస్తూ ఎక్కుతున్నావే అని అడిగారంట అతను. అప్పుడు ఆ పాప ఏమందంటే, బరువా, బరువు ఎవరు, బరువు ఎక్కడుంది అని అడిగిందంట తను. నేను బరువే మోయట్లేదు అనిందంట. మరి నువ్వు మోస్తున్నావు కదా అని అంటే మా తమ్ముడి కదా నేను మోస్తుంది అనిందంట తను. అంటే తనకు ఆ ఫీలింగ్ ఏముంది లోపల ఆలోచన,
సాఫ్ట్ ఫీలింగ్
బరువు అనే ఆలోచన లేదు కదా అక్కడ, నా అనే ఫీలింగ్ ఎప్పుడైతే బిలాంగింగ్ లెస్ అనమాట. సో ఆ ప్రేమ ఆప్యాయత కన్సర్న్ అనేది ఉంది కాబట్టి అక్కడ. సో ఆటోమేటికల్లీ ఇట్ యాక్టివేట్స్ ద రైట్ హెమిస్ఫియర్ అనమాట.
కానీ ఆఫ్టర్ ఆల్ మనం అందరం మానవ మాత్రలం కదండి, ఎమోషన్స్ అనేది సర్వసాధారణం, ఆడవని మగవని అండి. వాటిని మన పేషెన్స్ ఆ సహనం ఎలా అలవర్చుకోవాలి, ఆ థాట్స్ అనేవి బ్యాలెన్స్ అవుట్ అవ్వకుండా ఆ సహనం ఎలాగా మనం ఏర్పరచుకోవాలి
అంటే ఇక్కడ చూడండి, ఒక తల్లి ఒక బిడ్డని మోయడమైనా ఒక పాప వాళ్ళ తమ్ముడిని మోస్తూ పోవడం కూడా సహనమే ఉంది అందులో. బట్ అక్కడ సహనం అనుకోవట్లేదు మనం దాన్ని, ఎందుకంటే అక్కడ మనకు ప్రేమ ఆప్యాయత ఉన్నాయి కాబట్టి, నా అనే ఫీలింగ్ ఉంది కాబట్టి అక్కడ భారంగా అనుభవం కావట్లేదు. మీరన్న ప్రశ్న ఎప్పుడు వస్తుంది అని అంటే వేరే వాళ్ళ విషయం వచ్చినప్పుడు వాళ్ళ గురించి మనం సహించుకోవాలి అంటున్నప్పుడు, అంటే నాకు మనసులో లేదనుకోండి వాళ్ళ గురించి కన్సర్న్, నా పాప నా తమ్ముడు అనే భావన నాకు ఉన్నప్పుడు నాకు బరువు అనిపించకుండా నేను చక్కగా సాఫ్ట్ ఫీలింగ్స్ తోటి ప్రేమతో ఆప్యాయతతో మోస్తున్నాను. ఆ ఫీలింగ్ లేకపోయింది అనుకోండి, నా థాట్ లేదు అంటే వెంటనే ఏమైపోయింది అక్కడ, లాజికల్ గా పోతున్నాను నేను, ఎందుకు ఈ వ్యక్తితో నేను సహించుకోవాలి, అవసరమా నాకు, ఈ వ్యక్తి వల్ల నేను సహించుకుంటే వచ్చే లాభం ఏంటి నాకు, ఇదంతా రీజనింగ్ కదా లాజికల్ వేలో థింక్ చేస్తున్నప్పుడు. సో ఏమైపోయింది అక్కడ, నేను నాకంటే పెద్దవాళ్లతో కూడా నేను ఎప్పుడైతే సహనం చేసుకోవాల్సి వచ్చిందో, కానీ ఈ రకంగా రీజనింగ్ అనేది నాకు లాజికల్ గా ఆలోచించాననుకోండి, అప్పుడు డెఫినెట్లీ నాకు ఈ రైట్ హెమిస్ఫియర్ యాక్టివేషన్ లో ఉండదన్నమాట. సో అంటే ఈ సహనం నిజంగా చూడాలంటే ప్రతిసారి నేనే సహించుకోవాలా, ఎంతకని సహించుకోవాలి, ఎప్పుడు నేనే చావాలా అని చాలా మంది ఇలా రిలేషన్స్ లో వచ్చినప్పుడు ముఖ్యంగా పెద్దవాళ్ళ దగ్గర వస్తే కూడా చిన్న వాళ్ళు ఒక్కొక్కసారి అలాగే ఇరిటేట్ అవుతూ ఉంటారు. బట్ పెద్దవాళ్ళు కూడా హెల్ప్లెస్ కదండి, వాళ్ళు కూడా ఆధారపడాల్సిందే. ఒకసారి ఒక ఏజ్ వచ్చిన తర్వాత పాపం వాళ్ళు కూడా పిల్లలపైనే ఆధారపడుతూ ఉంటారు. అంత వయసు వచ్చే వరకు వాళ్ళు పిల్లలకి ఎంత సేవ చేశారు, ఎంత కష్టాలు పడి, ఎంత ఓర్చుకుని, ఎంత సహనంతో వాళ్ళ ఆరు నిశలు కష్టపడి వాళ్ళ సహనాన్ని కోర్చుకున్నారు. ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్లకు శరీరం శుష్కిస్తూ ఉంటుంది, అప్పుడు వాళ్ళు ఇంతకు ముందు చేసినట్టుగా బరువు బాధ్యతలు మొయ్యలేరు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, నా పిల్లలు మొయ్యాలి, నా బరువు బాధ్యతల్ని నా గురించి కాస్త చూసుకోవాలి. ఆ కన్సర్న్ అనేది నేను ఎంత ప్రేమ ఆప్యాయతోటి వాడిని పెంచి పోషించానో, ఎత్తుకున్నాను, అన్ని గోరుముద్దలు తినిపించాను, అన్ని చేశాను, నాకు కాస్త నా వయసు ఎదిగినప్పుడు మరి నాకు ఈ సమయంలో నా కోడలు, నా కూతురు, కొడుకు ఎవరో ఒకరు నాకు చేయకపోతారనే ఎక్స్పెక్టేషన్స్ తో వాళ్ళు ఉంటారు. కాబట్టి కానీ కొన్నిసార్లు వచ్చినప్పుడు మనకి ఇక్కడ కొత్త సంబంధాలలోకి వచ్చేసాక ఈ వ్యక్తితోటి నేను ఎందుకు సహనం చేయడము అనే లాజికల్ గా ఇక్కడ ఆలోచన వస్తుంది, రీజనింగ్ అనేది రావడం చేత మనకు చాలా బాధగా ఇబ్బందిగా అనిపిస్తుంది. అప్పుడు మనకి డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం మానసికంగా అనమాట. హ్యాపీగా సంతోషంగా వాళ్లను మనం సంతోష పెట్టలేకపోతున్నాము, వాళ్లతో మనం కూడా సంతోషంగా బిహేవ్ చేయలేకపోతున్నాము. సో దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తారు అంటే, ఒకటి బాయిల్డ్ ఫ్రాగ్ సిండ్రోమ్ అని చెప్తుంటాం. అంటే కప్ప అనేది వెరీ బ్యూటిఫుల్ క్రీచర్ అనమాట, ఈ నేచర్ లో అందమైనటువంటిది ఒక చిన్న ప్రాణి. బట్ ఆ కప్పకు ఏం నేచర్ ఉంది అంటే, స్వభావం అది నీటిలో కూడా ఉండగలుగుతుంది, ఉభయచరం అంటుంటారు దాన్ని. సో నీటిలోనూ జీవిస్తుంది అనమాట అది, అలాగే మరి భూమిపైన కూడా నార్మల్ గానే జీవించగలుగుతుంది. అంటే రెండు విధాల అట్మాస్ఫియర్, నీటిలో ఉన్నప్పుడు అక్కడ ఎలా ఉంటుంది చెప్పండి అట్మాస్ఫియర్, నీటి బయటకు వచ్చిన తర్వాత కూడా భూమిపైన దాని అట్మాస్ఫియర్ ఎలా ఉంది అంటే, ట్రాన్స్ఫర్మేషన్ కదా, చాలా చేంజ్ ఉన్నప్పటికీ కూడా ఇట్ కెన్ అడ్జస్ట్ అనమాట. సో కాబట్టి ఒక్కసారి ఏం ఎక్స్పెరిమెంట్ చేశారంటే, ఒక చిన్న కంటైనర్ లో నీళ్లు తీసుకుని దాన్ని అందులో ఆ నీళ్లలో కప్పనేశారు. ఆ నీళ్ళు ఎలా ఉన్నాయంటే చాలా చల్లగా చక్కగా ఉన్నాయన్నమాట. నీళ్ళలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలాగా వాటర్ లో వేసాక కప్ప హాయిగా ఇస్తుంది. అయితే ఏం చేశారు, దాన్ని ఒక స్టవ్ పైన పెట్టేసి చాలా నెమ్మదిగా అనమాట సిమ్ లో మెల్లగా హీట్ చేయడం మొదలెట్టేశారు. ఇలా నెమ్మది నెమ్మదిగా హీట్ అవుతూ ఉన్నప్పుడు ఆ కోల్డ్ వాటర్ ఏమైపోయింది, చల్లగా ఉన్నటువంటి నీరు ఒక్కసారి బాయిల్ అవుతుంది కదా, స్లోగా హీట్ చేస్తున్నప్పుడు కొంచెం వామ్నెస్ అనమాట, గోరువెచ్చగా అవుతుంది. ఇప్పుడు గోరువెచ్చగా అయినప్పుడు కప్పకి ఏమైనా ఇబ్బందా, చల్లగా ఉన్నది గోరువెచ్చగా అవుతుంటే హాయిగానే ఉంది, బాగానే ఉంది అనుకుంటే చక్కగా దానికి ఉంది కదా అడ్జస్ట్మెంట్ కెపాసిటీ, అడ్జస్ట్ అవుతూ ఉంటది. ఇంకా కాస్త హీటింగ్ పెరుగుతుంది, అలాగే కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. బట్ దిస్ ఇస్ గ్రాడ్యువల్ గా ఇంక్రిమెంటల్ గా జరుగుతూ ఉంటుంది అనమాట, నెమ్మది నెమ్మదిగా వస్తుంది. కాబట్టి అది నెమ్మది నెమ్మదిగా ఈ కప్ప కూడా ఏం చేస్తుంది, ఇక్కడ దాని కెపాసిటీ ఎక్స్పాండ్ చేస్తూ పోతుంది, అలా అడ్జస్ట్ అవుతూనే ఉంది. ఇంకా అది హీట్ చేస్తూ 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 ఏమైపోయిందంటే, ఒక సమయం వచ్చేసరికి ఆ వాటర్ బాయిలింగ్ టెంపరేచర్ కి వచ్చేస్తుంది. అంతవరకు అన్బేరబుల్ గా అయ్యేంత వరకు కప్ప మాత్రం పాపం ఆ నీళ్ళలో ఏం చేస్తుందంటే, అమాయకపు కప్ప నాకు అడ్జస్ట్ చేసుకునే కెపాసిటీ ఉందిలే అనుకుంటే దాన్నే ఎక్స్పాండ్ చేస్తూ యూజ్ చేస్తూ యూజ్ చేస్తూ ఉపయోగించుకుంటూ పోయింది. ఇప్పుడు లాస్ట్ బాయిలింగ్ స్టేజ్ కి వచ్చిన తర్వాత మీరు ఊహించండి ఒకసారి, ఇప్పుడు ఆ కప్ప ఎగరగలుగుతుందా సిచ్యువేషన్ లో, ఇప్పుడు ఎగరలేదంటాం. బట్ అదే సపోజ్ చల్లటి నీళ్ళలో ఉన్న కప్పను తెచ్చి బాయిలింగ్ వాటర్ లో వేసేసేయండి, ఎప్పుడు ఏం చేస్తుంది, వెంటనే ఎగిరిపోతుంది. ఎందుకంటే దానికి తెలిసిపోయింది ఇందులో ఉన్నానా చచ్చిపోతానని చెప్పేసి, చనిపోకుండా అప్పుడప్పుడు తను ప్రొటెక్ట్ చేసుకుంటుంది. బట్ ఇంత ముందు సిచ్యువేషన్ లో ఎందుకు చేయట్లేదు, అది
అంతే స్లోగా కష్టం అయిపోయింది ఆ నేచర్.
అంటే ఏమైపోయింది, ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత ఎప్పుడు అది ఆలోచిస్తుంది, నేను జంప్ అవ్వాలనే నిర్ణయం కదా, డెసిషన్, ఇది ఎప్పుడు పనిచేసింది దాని బుద్ధి, అన్బేరబుల్ గా, ఇక నా వల్ల కాదు, సహించుకోలేను అంటే అప్పుడు జంప్ చేద్దామన్నా కూడా దానికి ఏమైపోయింది,
శక్తి
లేదు కదా, శక్తి అని. అంటే దాని శక్తి అంతా ఏమైంది అని అంటే, అలా అడ్జస్ట్ అవుతూ అడ్జస్ట్ అవుతూ అడ్జస్ట్ అవుతూ అంతా ఎగ్జాస్ట్ అయిపోయింది, అది డ్రైన్ అయిపోయింది అనమాట దాని ఎనర్జీ అంతా. సో ఇప్పుడు అందులో నుంచి అది ఎస్కేప్ అవ్వలేదు. సో అల్టిమేట్లీ ద ఫ్రాగ్ ఈస్ బాయిల్డ్ టు డెత్.
ఓకే,
అంతే ఇక. బట్ అది ఒక ట్రాన్స్ఫర్మేషనల్ చేంజ్ అని చెప్పుకుంటాం. అంటే ఇంత ముందు సిచ్యువేషన్ కి ఇమ్మీడియట్ సిచ్యువేషన్ చేంజ్ అనేది మనకు తెలిస్తే వెంటనే డెసిషన్ మనం అక్కడ తీసుకోగలుగుతున్నాం అనమాట. కానీ గ్రాడ్యువల్ గా ఇంక్రిమెంటల్ చేంజెస్ వస్తూ ఉన్నప్పుడు నెమ్మది నెమ్మదిగా మార్పు అనేది జరుగుతుంటే ఆ కప్ప ముందే ఊహించుకోలేదు పాపం, ఇది చాలా బాయిల్ టెంపరేచర్ కి వెళ్తే నా పని ఏమవ్వాలి, నేను చేస్తానే ఇందులో, ముందే తప్పించుకోవడం మంచిదే అనే ఆలోచన నిర్ణయం దానికి పనిచేయలేదు అక్కడ.
చివరి దాకా సహనం చూపించింది కాబట్టి ఆ స్థితి వచ్చింది కప్పకి. అంటే అంత ఆప్టిమం పాయింట్ దాకా సహించక్కర్లేదు, అవసరం లేదంటారు,
ఈ సిచ్యువేషన్ లో కప్ప చేసింది అంటే అది రైట్ అందమ్మా, అంటే చేసింది డెసిషన్ కానీ ఎప్పుడు చేసింది? టూ లేట్.
టూ లేట్ అంటే అంటారు చూడండి, దేనికైనా కానీ ఒక ఆప్టిమం పాయింట్ ఉంటుంది, దేనికైనా ఒక కట్ ఆఫ్ పాయింట్ ఉంటుంది. నా సహనానికి కూడా ఒక హద్దు ఉంది అని అంటారు, హద్దు ఉంటుంది అని.
బట్ ఎప్పుడండి మీరు అది అంటున్నది, ఆ కప్ప కూడా ఉంటుంది కదా, ఆ సమయం కనుకుంది దానికి, అది ఈ సిచ్యువేషన్ ఇది నాకు కూడా ఒక హద్దు ఉంది, ఎంతకని సహించాలి, సహించాను. ఓకే ఇప్పుడు నేను జంప్ అవుతాను అంటే
శక్తి లేదు,
ఏం చేయలేవు నువ్వు అప్పుడు. అదేదో డెసిషన్ ఎప్పుడు రావాల్సింది నీకు, ఇది ముందుగా అర్జున్ చేసేంత కెపాసిటీ అంటే ఆ నిర్ణయం గ్యాప్ చూడండి. మనం వెంటనే ఇమీడియట్ గా, మనం ఏదో సైకలాజికల్ బ్లాకేజెస్ గురించి డిస్కస్ చేసాం కదా, ఇవన్నీ ఇక్కడ అనమాట మనకు బ్లాకేజెస్. ఇక్కడ మనం నిర్ణయాన్ని సమయాన్ని, ఎప్పుడు అవే సిచ్యువేషన్స్ ఉండవు మనకి, ఎప్పుడు అవే కండిషన్స్ కాదు. సో మనం కూడా ఏం చేస్తున్నాము, సహించుకుంటే కదా అంతే, సెటిల్ అయిపోతున్నాం అనమాట. అంతే, నేను సహించుకోవాల్సిందే, నేను చావాల్సిందే, ప్రతి ఒక్కరితోటి నేను ఓర్చుకోవాల్సిందే, ఇదే నిర్ణయంలో ఉండి ప్రతి చోట సహించుకోవాలి, ప్రతి ఒక్కరితోటి సహించుకోవాలని ఏం లేదు అలాగా. బట్ దానికి నిజంగా మరి హద్దు ఉంది అనేది నిర్ణయం ఎప్పుడు రావాలి మనకు? మన ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకోకముంది కదా, లాభం ఉంది కదా దాంట్లో. అది హద్దు దాటి నువ్వు సహించుకుని నువ్వు ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు రావాలనుకుంటే కూడా అప్పుడు నీకు ఓపిక లేని సమయంలో నేను నిర్ణయం తీసుకుంటే లాభం ఏముంది? సో అందుకని మనిషి కూడా ఏంటంటే సహిస్తారు, ఆ సహించేదేదో బాధపడుతూ అనమాట, లోపల లోపల ఎంతో కష్టపడుతూ ఆ సహనం అనేసరికి ఆ బాధనే వాళ్ళకి ఎన్నో రకాల మానసిక రోగాలకి దారితీస్తూ ఉంటుంది అనమాట. సంతోషం అనేది లేకపోవడం చేత ఉత్సాహం అనేది ఉండదు వాళ్ళకి, సంబంధాలలో హ్యాపీనెస్ లేకుండా జీవిస్తూ ఉన్నారనమాట. సో దాంతో ఇంకా తొందరగా డ్రైన్ అయిపోతున్నారు వాళ్ళు, అలసటికి లోనైపోతూ చిరాకు లోనవుతూ ఉన్నారు, కోపానికి లోనవుతూ ఉన్నారు, రిలేషన్స్ చాలా దెబ్బతింటూ ఉన్నాయి ఇక్కడ అనమాట. సో అందుకోసం ఇక్కడ మనకు బుద్ధి చేయాల్సిన పని ఏంటి అంటే ఇది బ్యాలెన్స్ అనేది ఇక్కడే రావాలి మనకు. ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎంతగా నేను సహించుకోవాలి అనేది నిర్ణయం తీసుకోవాల్సింది, డిస్క్రిమినేట్ చేయాల్సింది, పరిశీలించాల్సింది ఎవరు?
బుద్ధి
అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్ బుద్ధిది. ఇది చాలా మటుకు ఏమైపోయిందంటే మనకు అణిచివేయబడ్డదండి, నిద్రాన స్థితిలో ఉంది ఇప్పుడు బుద్ధి అనేది. మరి జాగృతి అనేది మనం చెప్పుకుంటున్నాము అంటే ఆత్మ జాగృతి చేయాల్సింది దేన్ని మనం, ఈ నిద్రిస్తున్న బుద్ధి. ఇప్పుడు మనం ఈ కాన్షియస్ అనేది చెప్పుకుంటున్నాం, తర్వాత పార్ట్ మనకు సబ్ కాన్షియస్ ఉంది. బట్ మనం ఎప్పుడైతే బ్యాలెన్స్ గా నిర్ణయాలు తీసుకోవడం మొదలెడుతూ ఉంటామో అప్పుడు ఈ స్పిరిచువల్ అవేకనింగ్ అనేది, ఆత్మ జాగృతి అనేది ఎప్పుడైతే వస్తుంటుందో, ఈ ఇంటలెక్ట్ అనేది ఏదైతే ఉందో, బుద్ధి మనది సూప్రా కాన్షియస్ స్టేజ్ అనమాట ఎదిగిపోతూ ఉంటుంది. సో అప్పుడు అది సరైన సమయానికి ఎంతటి శ్రేష్టమైన నిర్ణయాలు తీసుకోగలుగుతుందంటే బుద్ధి ఆ జాగృతి స్థితిలో ఉంది, కనుక కెపాసిటీ ఉంది. ఉన్నప్పటికీ మనం తను ఎప్పటి నుంచో అణచిపెడుతూ వచ్చేసాం, అందుకని ఇది ఇప్పుడు దిగా వదిలేసింది దాని యొక్క ఫంక్షనింగ్ అనమాట. బట్ దాని ఏం చేయాలి, కాస్త మనం నువ్వు మేల్కో ఇప్పుడు నువ్వు పని చెయ్యి, నేను నిర్ణయం చెప్పు నాకు అని సజెషన్ అడగండి చెప్తూ ఉంటుంది అప్పుడు అనమాట. ఒక జడ్జ్ లాగా యాక్చువల్లీ అయితే, ఒక న్యాయవాది అనమాట పాపం. సో ఎప్పుడు మన అంతరాత్మ యొక్క మీరు ఇన్నర్ వాయిస్ కాస్త అడగండి, ఏ సిచ్యువేషన్ ఇంతవరకు జరుగుతూ వచ్చిన పరిస్థితులు ఎప్పుడైనా మీరు అడిగినట్టయితే మీ అంతరంగంలో నుంచి ఏదైతే ఒక ఇన్నర్ వాయిస్ థాట్స్ రూపంలో మీకు వస్తుంటది కదా, అది ఎప్పుడైనా రాంగ్ డెసిషన్ చెప్పిందా మీకు అన్ని కలర్స్ పూసి, ఆహా అలా కాదులే ఇలా కాదులే అలా అందుకైందిలే ఇందుకైందిలే అని అంటుంది, అలాగా ఆర్గ్యుమెంట్ చేయదు అది లాయర్స్ లాగా. అది ఎప్పుడు ఇలాంటప్పుడు ఇలా చేస్తాం, ఇలా తప్పుగా చేయడం వల్ల ఇలా ఫెయిల్ అయిపోయాను, కరెక్ట్ జడ్జ్మెంట్. సో కాబట్టి మనం ఈ మెడిటేషన్ ప్రాసెస్ లో ఏం చేస్తున్నామంటే బుద్ధిని ఇప్పుడు అవేకనింగ్ స్టేజ్ లో ఉంచుతున్నాం, జాగృత అవస్థలో ఉంచుతున్నాం. ప్రతి పనికి కూడా నేను ఎప్పుడు నా సమయాన్ని, నా యొక్క సంకల్పాలని, ఎనర్జీ అది కూడా అనమాట ఒక డైనమిక్ పవర్, సో వేటిని నా లైఫ్ ను, ఇప్పుడు నా సమయం నా సంకల్పాలు నేను వృధా చేస్తున్నాను అంటే నా జీవితాన్ని వృధా చేస్తున్నట్టండి. అది పోయిన తర్వాత వృధా మళ్ళీ నాకు రాదు, తర్వాత పశ్చాత్తాపడమే అనమాట. ఇలా మనం ప్రతి నిత్యం కూడా మన జీవితంలో మనుషులందరూ చేస్తున్న పొరపాటు ఇదే అనమాట. సింపుల్ గా ఒకటి మనం ఈ మెడిటేషన్ ప్రాసెస్ తోటి, స్పిరిచువల్ నాలెడ్జ్ ద్వారా అసలు మన యొక్క బుద్ధిని మనం ఎప్పుడూ సజెషన్ అడుగుతూ ఉండండి. దట్ ఈస్ ఇప్పుడు మేనేజ్మెంట్ లో కూడా ఏం చెప్తారండి, మేనేజ్మెంట్ బై యువర్ ఓన్ ఇంట్యూషన్. ఎప్పుడు ఎవరిపైన ఆధారపడి మీరు వాళ్ళ సజెషన్స్ తోటి మీరు పనులు చేస్తూ పోవాలి అని అంటే అది జరగదు. ఇంతకు ముందు జరిగిన ఎంత డ్రమాటిక్ చేంజెస్, ఎంత ఫాస్ట్ గా మనం నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది కదా ఇప్పుడు ఒకరిపైన ఆధారపడకుండా. సో అలాంటప్పుడు మరి నా ఇంట్యూషన్ అనేది, నా సిక్స్త్ సెన్స్ అనేది ఎప్పుడు కూడా చాలా షార్ప్ గా ఉండాలంటే నాకు ఈ ఇంట్రాస్పెక్షన్ అనేది, మెడిటేషన్ అనేది ఇది చాలా అవసరం. సో అలాగా అది లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే ప్రతి ఒక్కరిలో బుద్ధి ఉంది అండి, భగవంతుడు అందరికీ సమానంగా ఇచ్చాడనమాట. సో ప్రతి ఒక్కరూ దీన్ని సమయానుసారంగా ఎప్పుడు ఎక్కడ ఎలా నేను దీన్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గర వచ్చినప్పుడు మనం సహనం చేయడం అవసరమా లేకపోతే తప్పంటామా?
సహనం ఉండాలి,
చేయాల్సి వస్తుంది కదా. సో పెద్దవాళ్ళని సహించుకోవాలి అని చెప్పేసి మీరు ఒక మదర్ గా మీ పిల్లవాడు కూడా మిమ్మల్ని విసిగిస్తూ ఉంటుంటే వాడు ఏది కావాలంటే అది నాకు ఇస్తావా లేదా అని చెప్పేసి మిమ్మల్ని సతాయిస్తే ఇంకా ఓర్చుకోవాలి కదా పిల్లలతో కూడా, అన్నిటికీ ఓర్చుకోవాల్సింది నేనే కదా అని చెప్పేసి వాళ్ళు ఏది ఎలా చేస్తానంటే అలాగే నేను సహించుకుంటానులే అంటే అప్పుడు మిమ్మల్ని తిడతారు. నువ్వు పెద్దదానే కదా, పిల్లవాడు తెలిసి తెలియక ఏదన్నా అడిగాడి అనుకో, ఏదన్నా చేస్తానన్నాడు అనుకో, కానీ నువ్వు అలా ఎలాగ ఊరుకుంటావు? అసలు బుద్ధి చెప్పాలి కదా వాడికి. సో అక్కడ నేను సహించుకున్నాను అనుకోండి, దాన్ని ఏమంటారు? అది తప్పు అన్నా, అది సహనం రైట్ అని చెప్తారు అక్కడ. సో అందుకోసం అనేది ఈ బుద్ధి ఎప్పుడు కూడా ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎంత మాత్రం నేను సహనం చేయాలి అనేది సరిగ్గా ఉన్నట్టయితే ఇది యుక్తియుక్తంగా అనమాట, ట్యాక్టిఫుల్ గా మనం బిహేవ్ చేయడం అనేది. సో నాకు అవసరం లేని చోట ముందుగానే నేను నో నా వల్ల కాదు అండి అని చెప్పేసి వచ్చు, యుక్తియుక్తంగా ఉండడం అనమాట, ట్యాక్టిఫుల్ గా బిహేవ్ చేయడం.
కానీ సిస్టర్ ఒక్కోసారి చూడండి, మనం ఎంత సహనంగా ఉన్నా కానీ ఆడవనండి మగవనండి మన తప్పు ఏమీ లేకపోయినా అవతల వారి ద్వారా నిందపడటం జరుగుతుంటుంది, అప్పుడు ఎంతవరకు సహనం వహించాల్సి వస్తుంది? మనం
తప్పు చేయనప్పుడు మనల్ని తప్పుగా అంటే నిర్ధారిస్తూ కొంతమంది మన పైన నిందలు వేస్తారు, అయితే మరి సహించాలా అక్కడ? మళ్ళీ కప్పలాగానే బాయిల్ ఫ్రై లాగా అయిపోతాం. సో అక్కడ సహనం అనేది మామూలుగా మనకి ఇక్కడ ఆధ్యాత్మిక చింతనలో భగవంతుడు చెప్పేటువంటి గాడ్లీ వర్షన్స్ ఏవైతే ఉంటాయో అలాంటి సందర్భాలు వస్తే మేము కూడా అలాగే ప్రశ్నిస్తూ ఉంటాం అన్నమాట. అలాంటప్పుడు మనకి భగవంతుడు ఎంత చక్కగా చెప్తారంటే హిందీలో చెప్తారు అన్నమాట, నింద హమారి జోకరే మిత్ర హమారా సో, అంటే మనల్ని ఎవరైతే నింద చేస్తారో వాళ్ళే మనకు నిజమైన మిత్రులు అని చెప్తారన్నమాట. అది అనలైజ్ చేసి ఆలోచించండి ఎంత రహస్యం ఉంటుంది. ఎలా అంటే చూడండి, మనకు ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం వెంటనే ఎవరి దగ్గరికి వెళ్తున్నామో, ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తున్నాం, ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్తున్నాం. సో వాళ్ళు ఏం చేస్తారు, మనకి మనలో ఉన్న లోపాలు బలహీనతలు ఏంటి ప్రాబ్లమ్స్ అన్ని మన గురించి అడుగుతారు వాళ్ళు, మనమే చెప్పాలి వాళ్ళకి, వాళ్ళతో చెప్పట్లేదు ఇంకా. సో వాళ్ళు అడిగాక అడిగిన దానికి ఓకే ఇలా మీ ఆలోచనలు మార్చుకుంటే సరిపోతుంది అని మనకు సజెషన్ ఇస్తారు. దానికి మనం ఎంత పే చేసేస్తున్నాం ఆ కౌన్సిలింగ్ కోసం ఆ సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి? సో మనల్ని నింద చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, పాప మా సైకాట్రిస్ట్ డబ్బు తీసుకొని చేసే పనిని వీళ్ళు డబ్బు తీసుకోకుండా మనం అడగకుండానే చక్కగా మన గురించి ఆ బలహీనత ఏదో చెప్తున్నారండి అక్కడ ఎత్తి చూపారనుకోండి. సో ఒకవేళ వాళ్ళ అన్నది నిజమైతే నేనేం చేయాలి అక్కడ? ఫస్ట్ వాళ్ళు అంటున్నారు అన్నప్పుడు ఫస్ట్ నేను చేయాల్సినటువంటిది ఏంటి? రియాక్ట్ అవ్వడం కాదు. బట్ అక్కడ నేను చేయాలి ఏంటంటే నిజంగా వాళ్ళు చెప్పినప్పుడు నేను ఎక్టివేట్ చేసుకోవాలి. అలా అంటున్నారు అని అంటే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగిన అలాంటి వీక్నెస్ ఏమైనా ఉందనాలో, పొరపాటు ఏమైనా చేశానా లేదా అనేది నేను ఆత్మావలోకనం కాస్త కూర్చొని ఆలోచించుకోవాలండి. మరి అలాంటిది వాళ్ళకి ఇబ్బంది నిజంగానే కలిగించాను అంటే అప్పుడు నేను యాక్సెప్ట్ చేయాలా నేను వద్దా?
యాక్సెప్ట్ చేయాలి,
చేయాలి. దట్ ఈస్ ద హెల్దీ ప్రాసెస్ అనమాట. అంటే నేను బాగుపడాలి, నేను ప్రోగ్రెస్ లోకి వెళ్ళాలి అనుకుంటే, నేను నా క్యారెక్టర్ బిల్డప్ కోసం ఆలోచించినట్టయితే, నా పర్సనాలిటీ బాగా ఉండాలి అనుకున్నప్పుడు, అందరిని మెప్పించాలి, నేను హ్యాపీగా ఉండాలంటే, ఇలాంటివి వచ్చినప్పుడు తప్పకుండా నేను చక్కగా యాక్సెప్ట్ చేయాలి, నన్ను నేను మార్చుకునే ప్రయత్నం చేయాలి. మీరన్నట్టు కొన్ని సిచ్యువేషన్స్ లో నిజంగానే మనం చేయని తప్పుకే మనపైన నేరారోపణ వేస్తారు, నిందిస్తారు, మనల్ని బ్లేమ్ చేస్తారనమాట. మరి అప్పుడు ఎందుకు సహించుకోవాలి అనొచ్చు మనం కదా. సో ఇలాగ నిందలు వేసిన వాళ్ళని మనం మిత్రులు అనుకోవడము అని అంటే, ఇప్పుడు ఇంగ్లీష్ లో కూడా ఒక సేయింగ్ ఉంది చూడండి, ఒకసారి ఒక వ్యక్తి చెప్తారంటే, ఓ గాడ్ ప్లీజ్ సేవ్ మీ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ అనమాట, ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై ఫ్రమ్ మై ఎనిమీస్ అని చెప్తాడనమాట. అంటే భగవంతుడా నన్ను నా మిత్రుల నుంచి కాపాడుతూ ఉండు, నువ్వు నా శత్రువులు నా మాత్రం నేను చూసుకుంటాను అంటాడంట. అంటే ఏంటి, ఇక్కడ శత్రువులు ఎప్పుడు కూడా నాలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపుతూ ఉన్నారు, నాకు దాన్ని సరిచేస్తూ ఉన్నారు. అంటే నాలో పర్ఫెక్షన్ చూడాలనుకుంటున్నారు కదా వాళ్ళు, మంచే కదా అది, ఒకవేళ లోపం ఉంటే సరిచేసుకోవడం అనేది. సో కాబట్టి మిత్రులు ఎప్పుడు కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారు, ఫ్రెండ్షిప్ ఇక్కడ దెబ్బతింటదో అన్న భయానికి నాలో తప్పున్నా సరే అడ్జస్ట్ అవుతామంటారు. అక్కడ మనకి మన వాళ్ళం కదా, సో కాబట్టి అడ్జస్ట్ అవ్వడం మనకి చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. అంటే నా వాడి కోసం నేను అడ్జస్ట్ అవుతున్నాను అని హ్యాపీగా మనకు అనమాట. చెప్పరు కూడా చెప్పరు, వాళ్ళు తెలియని కూడా తెలియదు మీకు అక్కడ వాళ్ళు అసలు అడ్జస్ట్ అయ్యారు మీకోసం అని చెప్పేసి ఆ ఇబ్బంది ఉన్నా కూడా. అందుకోసమని ఇలాంటి సందర్భం వచ్చిందనుకోండి, ఒకవేళ మనం చెయ్యని నేరానికి నింద వేశారు అంటున్నప్పుడు అప్పుడు కూడా ఏం చేయాలి అని అంటే, కొన్నిసార్లు మనం అంటాం నేను ఎవరికీ దుఃఖ పెట్టట్లేదు, ఎంతవరకు తెలిసినంత వరకు నా జీవితంలో నేను ఎప్పుడు ఎవరిని ఒక పళ్ళెత్తు మాటం లేదు, ఎవరిని దుఃఖ పెట్టలేదు, కానీ అందరూ నాకు మాత్రం అందరూ నాకు దుఃఖాన్ని ఇచ్చేవాళ్లే అని బాధపడుతూ ఉంటారు కొన్నిసార్లు చాలా మంది. అంటే మరి అలాంటప్పుడు ఏం చేయాలి? నేను దుఃఖ పెట్టట్లేదు కానీ వాళ్ళు నాకు దుఃఖాన్ని ఇస్తున్నారు, అప్పుడు ఏం చేయాలి? అదే ఒక నింద రూపంలో కావచ్చు, కోపం రూపంలో కావచ్చు, నన్ను ఏదో ఒక విధంగా అనమాట నా సహనానికి పరీక్ష పెడుతూ వాళ్ళు. సో అలాగా చేస్తున్నారు అన్నప్పుడు నేను ఏం చెయ్యాలి? సో అప్పుడు భగవంతుడు ఏమంటారంటే, మీరు ఎలాగైతే సుఖాన్ని ఇవ్వాలి, సుఖాన్ని పొందాలి అనుకుంటున్నారు అందరి నుంచి, నా దుఃఖతో నా దుఃఖులో అని చెప్తూ ఉంటాం, సుఖదో సుఖులో అనమాట. అంటే దుఃఖాన్ని ఇవ్వకూడదు అనేది మనం మాత్రం బాగా గుర్తుంచుకుంటున్నాము, నా దుఃఖదో అనడంతో పాటు నా దుఃఖులో అని కూడా చెప్పారు మనకి. అక్కడ దుఃఖం తీసుకోవద్దు కూడా అంటున్నారు, అంటే దుఃఖం వేరే వాళ్ళు ఇవ్వకూడదు ఇవ్వకూడదు అని చెప్పలేదు అక్కడ. ఇవ్వడం ఎవరైనా ఇస్తారు, వాళ్ళ దగ్గర ఏదుందో అదే ఇస్తారు మనకి. అయితే కానీ ఇక్కడ చూడండి, ఎవరైనా మీకు వాళ్ళ ఇంట్లో ఉండే చెత్త అంతా ఒక మంచి గిఫ్ట్ ప్యాక్ లో ప్యాక్ చేసి మీకు తీసుకొచ్చి ఇచ్చారు, సో అలాగే ఊరికి తీసుకొని పెట్టుకుంటారు మీకు తెలిసిన తర్వాత, నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళు వస్తే ఏం చెప్తారు, ఇక
అవసరం లేదు
ఇంకొకసారి మళ్ళీ ఇలా చేయొద్దు, మళ్ళీ మీరు ఆ చెత్త తీసుకొని వచ్చారా, మా ఇంట్లో ఉన్న చెత్త కదా, అందరి ఇళ్లలో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి మీ ఇంట్లో ఇస్తామని వార్నింగ్ ఇస్తారు కదా. మరి మనసుకు కూడా సంబంధించిన విషయాలు నాకు ఆ ఫీలింగ్స్ ఎవరైనా ఇస్తున్నప్పుడు మరి నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? ఇక్కడ నాలెడ్జ్ కదా. సో అంటే నేను యాక్సెప్ట్ చేయడం అంటే ఏంటి, నన్ను వాళ్ళు అన్నారు నన్ను అన్నారు అని నేను ఫీల్ అవుతున్నాను, ఆ థాట్ తో పాటు ఫీల్ చేయడం అనేది మొదలైంది అంటేనే దుఃఖాన్ని నేను యాక్సెప్ట్ చేశాను, అంటే నేను ఎంత దుఃఖపడుతున్నానో వాళ్ళకి అంత హ్యాపీనెస్ ఇస్తున్నాను అనమాట. బట్ నేను దుఃఖపడుతూ వాళ్ళకి సంతోష పెట్టడం ఇట్ ఇస్ రాంగ్ ప్రాసెస్, ఇట్స్ అన్హెల్దీ ప్రాసెస్ అనమాట. సో అలా చేయడం అనవసరం నాకు. వాళ్ళు అన్నారు అంటే నాలో లేదు ఆ తప్పు, నేను ఆ పొరపాటు చేయలేదు అన్నప్పుడు ఓకే, వాళ్ళ తప్పు వాళ్ళే ఒకరోజు తెలుసుకుంటారు, నేను దాన్ని నిరూపించాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్తారు. నేను హ్యాపీగా ఉండొచ్చు, దానివల్ల నేను డిస్టర్బ్ కావద్దు. అక్కడ వాళ్ళకి రిమార్క్ వచ్చింది, వాళ్ళు తప్పుగా చేస్తున్నారు ఆ విషయం, వాళ్ళకి ఇవాళ కాకపోతే నిజం నిలకడ మీరు తెలుస్తుందంటారు, ఆ మాత్రం ఓర్కుంటే చాలు నాకు.
అయితే అవతల వాళ్ళు మనల్ని ఏమన్నా నిందిస్తే అది నిజం కాదు అని మనకు తెలిసినప్పుడు అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అది మనకు అంటది అది
అంటది.
మన చుట్టూ మనం ఒక వలయం ఏర్పరచుకుంటే అవతల వాళ్ళు ఏదన్నా వేసినా రాయి ఇది స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి అది తగలదు, వెనక్కి వెళ్ళిపోతుంది తప్ప మనం యాక్సెప్ట్ చేయాలి.
కంప్లీట్ డిటర్మినేషన్ అన్నమాట, నేను ఎప్పుడు ఎక్కడ ఎంత ఎవరితో ఎలా, ఏ డెస్టినేషన్ చాలా అవసరం నాకు. బుద్ధి ఎప్పుడు యాక్టివ్, నిద్రపోతుంది దాన్ని అస్సలే ఎప్పుడు కూడా.
థ్యాంక్ యూ సిస్టర్. చూసారుగా మన బుద్ధిని ఎప్పుడు జాగృతిలో ఎలా ఉంచుకోవాలి, అలాగే అసలు లెఫ్ట్ హెమిస్ఫియర్ ఏంటి, రైట్ హెమిస్ఫియర్ ఏంటి, సాఫ్ట్ థింకింగ్ ఏంటి, హార్డ్ థింకింగ్ ఏంటి, చాలా చక్కగా అదా మధ్య తేడా చెప్పారు. అలాగే ఆడవారు అవనండి మగవారు అవనండి, ఆ సహన శక్తి ఎంతవరకు ఉండాలి, ఆ సహనం కూడా మనం ఎంతవరకు పాటించాలి, సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది అని చక్కగా వివరించారు. ఎందుకంటే ఆ సహనం హద్దు మీరితే ఏమవుతుందో కూడా ఆ కప్ప ఉదాహరణ ద్వారా చాలా చక్కగా చెప్పారు. మరి నాకైతే ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలని అనిపిస్తోంది, మీకు కూడా అలాగే ఉందని నాకు తెలుసు. మరి మళ్ళీ కలుసుకుని సిస్టర్ ద్వారా అనేక విషయాలు తెలుసుకునేంత వరకు సెలవు. ఓం శాంతి సిస్టర్. Thank you.